చేసుకున్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలనైన దయగల తండ్రి, ఈ ఉదయకాలము నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరచడానికి నన్ను మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది కొలిది స్తుతులు స్తోత్రాలయ్యి. కరుణగల దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయు దేవుడు తండ్రి, నిత్యుడగు తండ్రి, నీకు వేలాది కొలిది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా వాక్యము నీది, బోధించేవారు మీరు. ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, వాక్యమే దేవుడే ఉంటుంది సెలవిచ్చిన దేవ. నైనా తండ్రి, నీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం. నన్ను ఖాళీ చేయండి, మరుగు చేయండి, నీ కృపలో నన్ను భద్రపరచండి తండ్రి. నన్ను ఒక బూరగా మాత్రమే వాడుకోండి నైనా. ఘనత, మహిమ, ప్రభావులన్నీ కూడా మీకే ఆరపిస్తూ మా ప్రభును, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనము మూలవాక్యంలో చూసినట్లుగా 13:24 చూసినప్పుడు, ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టాను అని న్యాయాధిపతిలోని 13:24 ఉంటది. వాళ్ళు మొరపెట్టారు, దేవుడు వారికి కరుణించి ఒక కుమారుని అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. అంతకు ముందుగానే దూత వచ్చి, నువ్వు గొడ్రాలి కాన్పు లేకుండా ఉన్నావు, నువ్వు గుర్రాలు కాబట్టి నువ్వు గర్భవతి కుమారుని కంటావు అని దేవుడు ఆ దూత ద్వారా అతను పంపించాడు, ఆ వార్తను పంపించాడు. కాబట్టి ఆ తర్వాత 13:24 చూస్తే న్యాయాధిపతిలోనే ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను అని ఉంది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇక్కడ ఆ స్త్రీ అంటే సంసోను తల్లి పేరు వ్రాయబడలేదు, కానీ తండ్రి మనోహ అని ఉంది. ఆ న్యాయాధిపతిలోనే 13:3-5 చూసినప్పుడు ఏముందంటే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా కూడా తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాచీరు చేయబడిన వాడై ఫిలిష్టీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, సంసోనును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అక్కడ వాక్యములు చెప్పబడిన విధంగానే ఫిలిష్టీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నాజీరు అంటే మనకు తెలుసు, వ్రతం కదా. ఒక ప్రత్యేకంగా ఈయనకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు కలిగేదానికి ముందు నువ్వు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ తల్లిదండ్రులకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, నువ్వు నీకు కుమారుని ఇస్తాను అని నువ్వు జాగ్రత్తగా ఉండి అని చెప్తున్నాడు. రాక్షసం తాకూడదు, మద్యమే కానీ ఏది కూడా నువ్వు ముట్టకూడదు, అపవిత్రమైన దేనిని కూడా తినకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అంత మటుకే కాదు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని కూడా అతను వ్రతము చేయబడిన వాడు. నాజీరు అంటే క్రింద చూస్తే పుట్టినోట్లో వ్రతము అని ఉంది, అంటే నాజీరు చేయబడిన వాడు. ఎందుకోసం అసలు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు? దూత ద్వారా మాట్లాడినట్టు దేవుడు మాట్లాడినట్లే కదా. ఎట్లా వారి ఆ బిడ్డను నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా, నేను ఫిలిష్టీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలు పెడతాడు, అందుకోసమని నాజీరు చేయబడి ప్రత్యేకంగా ఆ కుమారుని నీకు అనుగ్రహిస్తున్నాను. నువ్వు వాణ్ణి అంటే తల్లిదండ్రులైన మీరు ఆ బిడ్డను పెంచే విషయంలో ఇటువంటి జాగ్రత్త కలిగి ఉండాలని ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా. మనకు తెలుసు సంసోన్ అంటే సూర్యుని యొక్క వెలుగు అంటారు కదా. దేవదూత ప్రత్యక్షమే ఈ బిడ్డ ఫిలిషియల్ చేతిలో నుండి ఇజ్రాయేల్ను రక్షించడానికి కాపాడడానికి వచ్చిన వాడు అని చెబుతున్నాడు. అంటే ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో అన్నీ వారికి తెలియజేస్తున్నాడు కదా. ఇక్కడ ఎందుకంటే ఆ బిడ్డ ప్రతిష్ట చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవునికి ఒక సాధనముగా ఉండవలసిన వాడు. దేవుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అతన్ని కదా. దేవుని సంకల్పం, దేవుని ఇష్ట ప్రకారం సంసోనును ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సంసోనును మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఈ లోకంలో పడి చెడిన మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్న రీతిలో మనం ఎవరమో, మనమంతరం కూడా పాపులమే, లోకంలో ఉన్నాం, పాపంతోనే పుట్టిన వారం. మనకు దేవునికి ఏ విధంగా ఇష్టలుగా ఉండగలం? నాజూరు చేయబడిన వాడు ఎలా ప్రత్యేకంగా ఉండాలో దేవుడు క్లియర్ గా వ్రాయించి పెట్టాడు. ఇట్లా ఇవి చేయకూడదు అని ఖచ్చితంగా వ్రాయించి పెట్టాడు. అంతేకాకుండా ఈ నాజీరు చేయబడిన వారు ఎలా ఉండాలి, ప్రత్యేకంగా ఎలా ఉండాలనేది మనం సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో చూస్తే అక్కడి 1 నుంచి కూడా చివరి వరకు కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో ఉండాలి, నాజీరు చేయబడిన వారు ప్రత్యేకంగా ఉండవలసిన వారు ఎలా ఉండాలనేది సంఖ్యాకాండంలో క్లియర్ గా అన్ని ఉంటది. మనకి అప్పుడు సమయం లేదు కానీ అవన్నీ చెప్పట్లేదు కానీ మరలా మీరు చూడండి. కాబట్టి సంఖ్యాకాండంలో క్లియర్ గా ఉంది, మనస్థితి చూచినప్పుడు మనము పుట్టుకతోనే మన పాపులమే కదా. మనం దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉండలేము. ఎలా ఉంటాం మనము? మనం కూడా మన దేవుడు ఏమని చేశాడంటే, నా బిడ్డలు నేను సృష్టించినాను, ఈ సృష్టిలో నా బిడ్డలు కూడా ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, లోకంలో ఉండాలి కానీ లోకంలో నుంచి వారు వేరు చేయబడి ఉండాలి కదా. లోకంలో వదిలి మనము ఎక్కడో జీవించలేము కదా. మనము ఎవరితో మనం ప్రత్యేకంగా ఉండాలా కాబట్టి మనం ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి అట్లంతా వీల్లేదు కదా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో 5లో కూడా పౌలు గారు కొరింథీయులకు చెబుతూ ఒక మాట అంటారు. అక్కడ మీరు ఎవరెవరితో స్నేహించాలి, ఎట్లట్లా ఉండాలి అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని నిబంధనలు చెబుతూ 9:5-9 కూడా ఒక మాట చెప్తారు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్లిపోవలసి వచ్చును కదా. మనం ప్రత్యేకంగా ఉండాలంటే ఎవరితో మాట్లాడకూడదు, విగ్రహారాధికులతో అసలే మాట్లాడకూడదు అని అట్లా అర్థం కాదు కదా. మనం లోకంలో ఉండాలి, మనలో లోకం అనేది ఉండకూడదు, అది దేవుడికి ఇష్టమైనది. కాబట్టి ఎక్కడ పడి చెడిన మనలను, బొమ్మ దూరి లాంటి వాళ్ళను నిజంగా చెప్పాలంటే మనం పెంట కుప్పల పైన ఉండవలసిన వారమే కదా. దేవుడు మనం ఏ మంచి మనల్ని ఏ మంచితనం చూసి దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన ఆకర్షించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఆయన దగ్గరకు రాలేదు కానీ ఆయనే వెతకి మనల్ని రక్షించుకున్నాడు, మమ్మల్ని ఒక ప్రత్యేక చిన్న అంతగా కూర్చుకున్నాడు. ఈ సమయంలో ఎవరికి లేని గొప్ప ధనత ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు కదా. ఎక్కడ లోకంలో ఎన్నో రకాలుగా నాశనమైపోతున్న దినాలు, దేవుని రాకడ సమీపించే దినాలు, అయినా మనం ఎంత స్థిమితంగా, ఎంత సంతోషంగా ఉన్నాం ఒక రకంగా దేవుడితో కదా. అది ఈ సంతోషం ఎవరిచ్చారు మనకు? మన దేవుడే ఇచ్చాడు. మన స్థితి చూసినప్పుడు కూడా మనం పాపలేమే, మన పాపాన్ని మనం పోగొట్టుకోలేం కదా. కానీ మన కొరకు ఆ దేవాది దేవుడు తన సొంత కుమారుని, తన అద్వితీయ కుమారుని, ప్రియ కుమారుని మన కొరకు అర్పించి కల్వారి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మన పాపాలను కడిగి వేశాడు కదా. కాబట్టి మనమైతే ఆ పాపాన్ని ఎప్పుడు కూడా తీసివేసుకోని వారం. మనం దేవుని బిడ్డలం. మనకు కూడా కొన్ని ఈ లోకంలో జీవించేటప్పుడు కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేసి ఉన్నాడు. మీరు ఎలా జీవించాలి, దేవుడికి మనం లోకస్తులుగా ప్రవర్తించకూడదు కదా. మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గంలో నడిచేటప్పుడు మన ప్రవర్తన, మాట తీరు, మన డ్రెస్ కోడ్, అంటే పొద్దుకు వైట్ డ్రెస్ వేసుకోమనే ఉద్దేశం కాదు కానీ హృదయ అంతరంగములను పరిశీలించి పరిశోధించే దేవుడు మన దేవుడు. పై వేషధారణ వేసుకొని హృదయం సరిగ్గా లేకపోతే మన మనవి దేవుడు వింటాడా? వినడు కదా. కానీ ఎవరితో లోకంలో మనం ఉండాలా, కానీ లోకం మనలో ఉండకూడదు. మన ప్రాచీన స్వభావాన్ని తీసివేసి దేవుడు మనకు నవీన స్వభావాన్ని ఇచ్చినాడు కదా. మనము ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆ నవీన స్వభావాన్ని మన చివరి యాత్ర ముగించే వరకు కూడా, ఆయన రాకడ వరకు, మనం పరమకణాన్ని చేరేంత వరకు కూడా మనము ఆయనకి ఇష్టలుగా, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన ఆజ్ఞలను కట్టడలను, ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాని ప్రకారం మనం ప్రత్యేకంగా మనల్ని ఉండమన్నాడు. కానీ అంతకు ముందు మనం ఏం చేయాలి? పాపను పోగొట్టుకోవాలి. అందుకే దేవాది దేవుడు మన కొరకు పరలోకాన్ని వదిలి వచ్చాడు కదా. కదా రక్తమాంసాలు ధరించుకొని వచ్చాడు, మానవాకారంలో వచ్చాడు, పాప శరీర ఆకారంలో ఇమ్మడడానికి ఇష్టపడినాడు, కల్వారి శిలువలో ప్రాణం అర్పించాడు, ఆ రక్తంతో మన పాపాలన్నీ కడిగి వేశాడు. మనంతటా మనం మన పాపాలను పోగొట్టుకోలేము. మన కొరకు దేవునికి మానవులకు మధ్యవర్తిగా బలి చేయబడి రక్తం కార్చి ప్రాయచిత్తం చేశాడు. అందరినీ పరిశుద్ధపరిచాడు, పిలువబడిన వారందరినీ కూడా పరిశుద్ధపరచబడినాడు. క్రీస్తు వద్దకు వచ్చి ఏ మనమేమో అర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో వెండి బంగారులు సమస్తం ఆయనది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. క్రీస్తు వద్దకు వచ్చి నేను పాపి అని ఒప్పుకుంటే మనకు పరిశుద్ధత కలుగుతుంది, రక్షించబడతాం, మారు మనసు అనుభవంలోనికి వస్తాం, దేవునితో పాటు అతని రాజ్యంలో ఉంటాం. రక్షింపబడిన మనకు ఏమి పేరు ఉంది? మనకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ పేరు ఉంది. ఏమని? పరిశుద్ధులం, ప్రతిష్ఠించబడిన వారు, విశ్వాసులం, దేవుని పిల్లలం అని మనల్ని అంటారు కదా. అన్యులు కూడా మనను ఎగతాళిగా కూడా అంటారు, మీరంతా దేవుడి పిల్లలు అన్నట్టుగా. మనం ప్రత్యేకించబడిన వారు. సంసోనని ఏ విధంగా తల్లిదండ్రులకు ఆ బిడ్డని ఇచ్చేటప్పుడు దేవుడు ఏ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాడిని ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి అని ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో, మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మన ప్రవర్తన చూస్తే. అందుకని మనల్ని ఏమంటారు, నడిచే పత్రికలు అంటారు. మనల్ని చూసి అనేక మంది కూడా ఓహో విశ్వాసులంటే, యేసుప్రభు పిల్లలంటే వీళ్ళేనా అనేటట్టుగా ఉండాలి మనం కదా. ప్రత్యేకించబడిన వారం, లోకంలో ఉండి వేరు చేయబడిన వారం కాబట్టి వేరుగానే మనం ఉండాలి. మన కొరకు దేవుడు క్రయధనంగా అర్పించబడ్డాడు. మనము ఒక రకంగా చెప్పాలంటే మనము ఖరీదు పెట్టి కొనబడిన వారం కదా. అందుకే చెప్తారు కదా, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంతో మనం కొనబడిన వారం. మనకు దేవుడు ఖరీదు చెల్లించాడు, తన రక్తాన్ని పణంగా పెట్టి మనల్ని కొన్నాడు. మన రుణపత్రాన్ని కల్వారి శిలువలో మేకులతో దిగగొట్టేశాడు, చేతి వ్రాతను తుడిచివేసినాడు, పాపాన్ని పరిహరించినాడు. మన కొరకు బలిగా అర్పించబడిన దేవుడు. కాబట్టి మనము భయభక్తులతో దేవుడి దగ్గరకు వచ్చేవారందరూ కూడా ఏదో క్యాజువల్ గా యేసుప్రభు దగ్గరకు వెళ్ళిపోతే ఆయన అన్ని మన పాపాలన్నీ తీసేస్తాడు, మనం హ్యాపీగా జీవించి వచ్చి ఈ లోకంలో మనకేం హద్దు లేదు అనుకుని వచ్చి ఏదో లబ్ధి పొందాలని ఆయన దగ్గరకు పోతే అన్ని కష్టాలు తీరిపోతాయి, కానీ ఈ లోకంలో సంతోషంగా జీవించే 60-70 సంవత్సరాలు హ్యాపీగా గడిపేసి వెళ్ళిపోవచ్చు అని వస్తే మనం నష్టపోతాం కదా. చనిపోయిన తర్వాత మరలా మనకు ఒక లోకం అనేది ఉంది, మరొక జీవితం ఉంది అని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అది మనకు అందరికి విశ్వాసమైన మనకు అందరికి కూడా తెలుసు. మన కోసం ఆయన ప్రాయచిత్తం చేసేసాడు, సర్వలోకానికి ప్రాయచిత్తం జరిగింది. మనం దేవుని వద్దకు వచ్చి క్షమాపణ అడిగితే మనకేమొస్తుంది? పరిస్థితి తప్పకుండా ఇస్తాడైన, మనం దేవుని బిడ్డలం అయిపోతాం. ఇటువంటి ధన్యత మనకిచ్చాడు ఈ లోకంలో. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ మనకు ఉచితం, ఫ్రీ కదా. మనమేమి దానికి డబ్బులు పెట్టి కొనలేం మనమేమి. మనం దేవుని వద్దకు రావాలి అంతే. అందుకనే 1 కొరింథీలు ఒక్క మాట చూద్దాము. 1 కొరింథీ 14:24 తాను పాపినని గ్రహించాలి. మనము ఏమిటో ముందు మనము గ్రహించాలి. పౌలు మనము గ్రహించవలసిందంత నేను పాపిని అని గ్రహిస్తే చాలు. పౌలు దేవుని ఎరగనప్పుడు ఏమైంది, ఎంత గొప్పలు చెప్పుకున్నాడో మనకు తెలుసు కదా. నేను పలానా గోత్రంలో పుట్టిన వాడిని అని చాలా తన గురించి ఒక చాప్టర్ అంతా ఉంది, ఒక అధ్యాయం అంతా ఉంది. పలానా గొప్ప గొప్పగా చెప్పుకున్న అదే పౌలు దేవుడు అతని మనోనేత్రాలు వెలిగించినప్పుడు, చీకటిలోని వెలుగులోకి వచ్చినప్పుడు నేను పాపులలో ప్రధాన పాపినని ఒప్పుకున్నాడు. ఇదే కదా మారు మనసు అనుభవం అనేది. మనము ఒకప్పుడు పాపులమే, కానీ దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మనం ప్రత్యేకించబడినాము. కాబట్టి మనం ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. మనం పాపులుగానే దేవుని వద్దకు రావాలి. నాకు పాపం ఏమి లేదు, అసలు నేనేం పాపం చేశాను అంటారు చాలా మంది. నేను అసలు పాపమే చేయలేదు, నేను పాపినని ఎందుకు చెప్పాలి అని. అలా కాదు కదా, మనం పాపులుగానే దేవుని వద్దకు రావాలి. నేను పాపిని కాను అని దేవుని వద్ద అంటే దేవుడు ఏమంటారు, అయితే నేను నీకు అవసరమే లేదు పో అంటాడు. అంతే, నాకు తెలుసు కదా, మనం ఏ పాపం చేయకపోయినా మన స్వభావమే పాపం, మన పుట్టుకే పాపం. మన కొరకు సమస్తము ఆ తిరువులో కార్యాన్ని చేసేసాడు ఆయన. నేను పాపి, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకో అని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను అని ప్రార్థిస్తే చాలు కదా, అన్ని పాపాలు కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు. మనం పరిశుద్ధులం అవుతాం, పరలోకములో మన పేరు వ్రాయబడుతుంది. పాపిగా ఉండి క్షమాపణ అడగక దేవుని వద్దకు రాకపోతే పరలోకం చేరుతామా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అందుకే ప్రేమగా దేవుడు మనమందరం రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. సువార్త మనము అందరికీ రక్షణ సువార్తను ఎందుకు చెప్తున్నాం, సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాం, మనం ఎట్లా యేసు ప్రభువులకు ఎట్లా వచ్చాం? ప్రతిరోజు మనకు దేవుడు ఇచ్చిన ఒక టాస్క్, ఒక పని ఏమి, మనము మన ఇతరులకు యేసు ప్రభువును పరిచయం చేయాలి, సువార్త వెదజల్లాలి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని మనము ఇతరులకు తెలియజేయవలసిన ఆ రక్షణ సాక్ష్యాన్ని మనం తప్పకుండా మనం చెప్పుకుంటూనే ఉంటాము, అందరికి కూడా చెప్పాలి కూడా. కాబట్టి రక్షణలోనికి వచ్చాం అంటే మన ప్రత్యేకంగా కనబడాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడికలో కూడా ప్రత్యేకంగా ఉండాలి. నాజూరు చేయబడిన, వ్రతం చేయబడిన వారిగా మనం కూడా ఉండాలి. ఇక్కడ సంసోన మాటకే కాదు, మనం కూడా నాజూరు చేయబడిన వారమే, ప్రత్యేకంగా ఉండవలసిన వారమే. అంతరంగములో క్షమాపణ నమ్మి బాప్తిసం పొంది మనం ఎదగాలి కదా, మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాటిన మొక్క ఎదిగితే మనకు సంతోషం. విత్తనం నాటుతాము, ప్రతిరోజు వెళ్లి చూస్తాం మొలకెత్తిందా లేదా అని. అది మొలకెత్తలేదనుకోండి, మనం ఎంతో చిన్న మొక్క నాటిన మనం ఎంతో విచారపడతాం. ఎదగకపోతే ఏమి ప్రయోజనం? అందుకే కదా మనం సహవాసంలో ఉంటూ దేవుని వాక్యం అనే పాలును అపేక్షించి తాగేవారిగా ఉండాలి మనం. మనం ఇష్టపడాలి. దేవుని దగ్గరకు వచ్చేవారు ఎట్లా రావాలా? ఇష్టపడి ఆయన ప్రేమించి దగ్గరకు రావాలి. కానీ ఏదో బలవంతంగా ముక్కు పెట్టుకొని వచ్చినట్లుగా కాదు. కాబట్టి మనం దేవుని దగ్గరికి ఆయన వాక్యాన్ని చుర్రుకోవాలని, వినాలని ఆశతో దేవుడి దగ్గరికి రావాలి. అయ్యో నేను త్రొట్టిల్లిపోతానేమో, తప్పిపోతానేమో అని భయపడవలసిన పని లేనే లేదు, అది దేవుడు చూసుకుంటాడు కదా. కాబట్టి మనము దాన్ని వదిలిపెట్టాలి. అందుకని కీర్తనలో ఒక మాట ఉంటది, కీర్తనల గ్రంథము 119:165, కీర్తనల గ్రంథము 119:165 అక్కడ ఏముంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వాక్యము చదవడం ద్వారా ఆత్మీయంగా మనం బలపడతాం కదా. సంసోను విషయానికి వస్తే దేవుడు ఇతనిని ఒక సాధనంగా, ఫిలిషీల చేతిలో నుంచి మనకు వాక్యంలో చెప్పబడినట్లుగా ఫిలిషీల చేతిలో నుండి ఇజ్రాయిల్ను కాపాడడానికి ఏర్పాటు చేసుకున్న సాధనం దేవుడు భావించి ఒక సాధనంగానే భావించాడు దేవుడు. కానీ సంసోను ఏం చేశాడు, న్యాయాధిపతులు 14:1 చూసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, తిమ్నాత్కు వెళ్ళాడంట. అక్కడ తిమ్నాత్ అనేది ఎవరి ఊరు, ఫిలిషీల ఊరు. అక్కడ మనం ఒక్కసారి చూద్దాం, పద్నాలుగు 1 ఉంటది. అక్కడ అతని జీవితము తిమ్నాత్ అనేది ఫిలిషీలకు సంబంధించిన ఊరు. ఎందుకు పోయాడు, నాజీరు చేయబడిన వాడు, దేవుడి చేత ప్రత్యేకించబడిన వాడు, వ్రతం చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, ఎందుకు వెళ్ళాడు? అది ఫిలిషీల దేశం కదా, తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచింటారు, ఎన్ని మాటలు చెప్పింటారు. దేవుడిని మనోహర మనకు ఒక 1వ అధ్యాయంలో చూసినప్పుడే అడుగుతాడు, దేవుడితో అడుగుతాడు, అయ్యా చెప్పండి నేను నా బిడ్డను ఎలా పెంచాలి. మనకు ఆ 13లోనే ఉంటది కదా, అడుగుతాడు నేను ఎట్లా పెంచాలి నా బిడ్డను, నాకు నేర్పించమని అడుగుతాడు. అటువంటి బిడ్డను వాళ్ళు ఎంతో బహు జాగ్రత్తగా అన్ని చెప్పి పెంచుంటారు. అందులో ఎలాంటి డౌట్ ఏమి లేదు. సరిగా పెంచలేదా అనుకోవడానికి మన తల్లిదండ్రులపైన బ్లేమ్ చేయడానికి కూడా లేదు. మనకు అట్లా అన్నప్పుడు ఇంకొక అంశం కూడా గుర్తుకొస్తుంది, ఏది ఏలి కుమారులను శీలోహ మందిరంలో యాజకుడుగా ఉన్న ఏలి కుమారులను జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమనిపిస్తుంది. అక్కడ అతను కూడా ఒక యాజకుడు, దేవుని ఎంతో ఎన్నో సంవత్సరాలుగా యాజక ధర్మం నెరవేర్చేవాడు. ఆయన కుమారులు విని కోపనిహాసి ఏమైనారు, ఏమైనా తండ్రి మాటలు విన్నారా, చెప్పిన మాటలు ఏదైనా విన్నట్టు ఉందా, ఎందుకునైనా మీరు ఈ పనులు చేస్తున్నారు అని హెచ్చరించాడు. కానీ వాళ్ళు ఏమి మార్పు చెందలేదు, దేవుడు వదిలిపెట్టేశాడా. అక్కడ ఏలి కూడా మనకేమనిపిస్తుంది, తండ్రిగా ఆ ప్రేమను కనబరిచాడు కానీ ఖచ్చితంగా మీరు ఇది చెయ్యదు చేయకూడదని ఖండించలేదు. పేరెంట్ గా మనము ఖండించకపోయినా అది మనదే తప్పు కదా. వాళ్ళు నడవలసిన బాలుడు నడవలసిన త్రోవును చిన్నతనంలో వాడికి బోధించవలసిన వారం మనం. వాడు దారి తప్పిపోతున్నాడంటే వారిని కరెక్ట్ లైన్ లో ప్రాపర్ లైన్ లో పెట్టి మనం వాడికి అన్ని అవసరమైతే శిక్షణ. బెత్తం వాడిన వాడు బిడ్డకు విరోధి అని ఉంది, బెత్తం వాడాలి ఆ వయసులో అని అంటారు కదా, నిజమే కదా. కానీ ఏలి అలా చేసినట్టు మనకేం కనిపించదు, ఏదో పిలిచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎందుకునైనా మీరు ఇలా చేస్తారని వదిలిపోయాడు. మళ్ళీ వాళ్ళనే పాస్టర్లుగా చేసేసాడు, అక్కడే ఉన్నాడు, ఆయనతో బట్టే ఉన్నారు. వారు చేసిన పాపాలన్నీ కూడా చూసి చూడనట్లున్నాడు, నిస్సహాయుడిగా ఉండిపోయాడు. తద్వారా ఏమైపోయింది, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. అసలు నీ వంశంలో ఇంకా ముసలివాడు ఎవ్వరు కూడా ఉండడని దేవుడే శాపమిచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ సంసోను కూడా తల్లిదండ్రులు మాట వినలేదేమో బహుశా, అది దేవుడి చిత్తం కదా. ఇవన్నీ కూడా 14:1 కూడా ఎక్కడికి పోయాడైనా తిమ్నాతుకు వెళ్లాడు అని ఉంది, అది ఫిలిషియల్ దేశం. అక్కడ అతని జీవితం పతనం కావడానికి అదే స్టార్టింగ్, నాంది అది అనేమో, అతని జీవితం నాశనం అయిపోవడానికి నాంది అది. ఎందుకు వెళ్లాడు ఇజ్రాయేలీయుడు ఫిలిషియల్ ప్రాంతానికి వెళ్లడం అనేది, అతని సంసోను ఇజ్రాయేలీయుడు కదా, ఫిలిషియల్ ప్రాంతానికి ఎందుకు వెళ్లాడు, ఇది విన్నప్పుడు మనకు చాలా గుర్తులు వస్తాయి. మన బైబిల్లో అందరూ బైబిల్ చదివేవారే కాబట్టి, బైబిల్ జ్ఞానం కలిగిన వారే కాబట్టి గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి మంచి సమరయుడు మనకు గుర్తుకొస్తాడు, యెరూషలేములో నుండి ఎక్కడికి పోయాడంట, ఎరికోకు వెళ్లాడంట. మరి ఇంకొక కుటుంబం కూడా గుర్తుకొస్తుంది, నయోమి బెత్లెహేము నుండి ఎలిమెలకు, నయోమి వాళ్ళు ఫ్యామిలీ అంతా ఎక్కడికి పోయారు, మోయాబు దేశాన్ని, బెత్లెహేము రొట్టెలను వదిలిపెట్టి మోయాబుకు వెళ్లినట్లుగా చూస్తాం. వారి స్థితి ఏమైందో మనకు తెలుసు కదా. సంసోను తిమ్నాతుకు అంటే లోకం వైపుకు వెళ్లాడేమో బహుశా, లోకమే కదా, పోకూడని స్థలానికి పోకూడదంటే అంతే, పోకూడదంతే. నేను వెళ్లడం అనేది ఏమనిపిస్తుంది, దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే కదా, అదే కదా పాపము. ఫిలిషియల్ కుమార్ అక్కడ వెళ్లిన వాడు ఊరుక ఉన్నాడా, ఫిలిషియల్ కుమార్తెను చూచాడట, హృదయంలో ఏం చేశాడంట, ఆశపడ్డాడంట, వివాహం చేసుకోవాలని తలంచినాడంట, అంతే. ఈ లోకంలో యూత్ ఎట్లున్నారు, మన 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 టాపిక్ అది కాదనుకోండి, కానీ ఈ లోకంలో ఎట్లున్నారు, వెళ్లడం చూడడం హృదయం ఇచ్చేయడం, వివాహం చేసుకోవాలని తలంచినాడంట. తల్లిదండ్రులతో వచ్చి నేను బ్రీఫ్ గా చెప్తా వెళ్తున్నాను, తల్లిదండ్రులతో వచ్చి ఏం చెప్తున్నాడు సంసోను, ఆమె నాకు కావాలి, ఆమె నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఎందుకనైనా మన వాళ్ళ పిల్లలు లేరా అని ఎంత చెప్పింటారు వాళ్ళ పేరెంట్, కానీ ఆమె ఏమని చెప్ ఒక మాటలు ఏం చెప్తున్నాడు సంసోను, ఆమె నాకు ఇష్టం అని అంటున్నాడు. ఇప్పుడు అందరూ అదే కదా చెప్పడము, ఆమె నాకు ఇష్టం, నేను ఐ కెన్ హ్యాండిల్ ఇట్, నా వల్ల అవుతుంది, నేను అతన్ని మార్చుకుంటా, ఆమెను మార్చుకుంటా. ఎవరెవరిని మార్చేదంటే ఏం ఉండదు ఆడ, కానీ వారి ఇష్టానికి, ఎందుకంటే అది నాకు కావాలి అంటే పట్టు పట్టడం. కానీ తల్లిదండ్రులు ఇక్కడ సంసోను తల్లిదండ్రులు కూడా ఎంతగా అతనికి చెప్పి ఉంటారు, దేవుని వెడల భయభక్తులు కలిగిన కుటుంబమే కదా అది. సంసోను ఎంతగా నన్ను ప్రత్యేకించబడినవాడు, వ్రతం చేయబడిన వాడునైనా, అంటే నువ్వు ప్రతిష్ఠించబడిన వాడునైనా, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, మనక వాళ్ళకు కాదు అని ఎన్ని చెప్పింటారు. కానీ సంసోను వారి మాట వినకుండా ఏం చెప్తున్నాడు, నాకు ఆమె కావాలి, ఆమె నాకు ఇష్టం, ఆమెను నాతో పెళ్లి ఆమెకు నన్ను ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఆయన తద్వారా ఎంత నష్టపోయాడు, తల్లిదండ్రులు ఎంత చెప్పినా మాట వినలేదు, సాతాను వశములకు వెళ్ళిపోయాడు అంతే. ఎప్పుడైతే పోకూడని మనకు కీర్తనలో ఒకటి ఉంటుంది కదా, అది ఎంత దుష్టుల ఆలోచన చెప్పున నడువుక పాపుల మార్గం నిలువుక అపహాసులు కూర్చుండే చోటున కూర్చుండు. కానీ దేవుడు కీర్తనలో ఒకటిలోనే మనకి ఎంతో వార్నింగ్లు ఇచ్చిన, అదంతా మనకే కదా, మనకు బుద్ధి జ్ఞానం రావడానికే కదా బైబిల్ ఇవన్నీ వ్రాసి పెట్టారు. కాబట్టి అప్పుడు వెళ్ళాడు. కాబట్టి ముఖ్యంగా సాతాను వశములకు వెళ్లిపోయాడని ఒక మాటలో చెప్పచ్చు మనం. ఫిలిషియుల ద్రాక్ష తోటలో నుండి ఏమి వచ్చినట్లుగా ఉంది, అక్కడ సింహం వచ్చింది అని ఉంటది మనకు. సింహం ఎక్కడి నుండి రావాలి, అడవిలో నుండి రావాలి, ఏదో కొండలో నుండి వస్తుంది. కానీ ఫిలిషియుల ద్రాక్ష తోటలో నుండి సింహం వచ్చిందంటే ఏమని సాతాను వచ్చినట్లే అనిపిస్తుంది. అందుకనే ఆ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక్క మాట ఉంటుంది, అక్కడ ఏముంటుంది ద్వితీయోపదేశం, నేను చదవడం లేదు కానీ చెప్పేస్తాను. ద్వితీయోపదేశ కాండం 7:3 కూడా దేవుడు కొన్ని అంశాలు వ్రాయించి పెట్టాడు, ఎవరిని చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదో అని క్లియర్ గా మనకు ద్వితీయోపదేశ కాండం 7:3 కూడా ఒక మాట ఉంటది, ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు. కానీ ఆజ్ఞలను కట్టడం అన్ని కూడా సంసోను విస్మరించినాడు, తిరస్కరించినాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం కదా, ఆజ్ఞ మీరాడు తప్పిపోయాడు. అపవాది కూడా 1 పేతురు 5:8 కూడా ఏముంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంట, వెతుకుతూ తిరుగుచున్నాడంట. మనకు యోబులో కూడా, యోబు గ్రంథంలో కూడా దేవుడు దేవదూతలు అందరినీ పిలిచినప్పుడు ఈ సాతాను కూడా తిరుగుతూ వస్తాడు, ఎక్కడిలో వస్తున్నావు అంటే ఏం చెప్తున్నాడు, లోకములంతా తిరుగుతూ వస్తున్నానని చెప్తాడు. కాబట్టి వాడికి ఎవరికి గాలాలు వేయాలి, ఎవరిని ఎక్కడ పడగొట్టాలి, ముఖ్యంగా యూత్ను ఎలా పడగొట్టాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడంట. కాబట్టి ఆ విషయంలో బహుజాగ్రత్త కలిగి ఉండవలసిన, ఈ లోకంలో పిల్లలను పెంచడం అనేది అది పెద్ద టాపిక్. అది ఫిలిషియల్ తోట, ఆ తోటలోనికి పోకూడదు. కానీ ఎందుకు వెళ్ళాడు, అది పోకూడిన స్థలము కదా, కానీ అదంతా విస్మరించినాడు అంతే కదా. యెషయాలో కూడా ఒక మాట ఉంటది కదా, ఇజ్రాయెల్ వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని ఉంటది అక్కడ. సంసోను ఫిలిషియల ద్రాక్ష తోటలోని ఫలాలను ఆశించాడేమో బహుశా కదా. దేవుని తోటలో ఏముండదు, సింహం ఉంటుందా, ఉండదు, అది దేవుని తోట కాదు. కాబట్టి ఆ ఫిలిషియల తోటలో ఏముంది, సింహం ఉంది. అక్కడ లోక సంబంధమైన వాటిలోనికి వెళితే మనకు సింహాలు పులులు కోడేళ్లే ఉంటాయి కదా. దేవుడి సన్నిధిలో ఉన్నంత వరకే మనకు ఆ కాపుదల, దేవుని వదిలిపెట్టి ఇవన్నీ మనం పోగొట్టుకుంటాం సమస్తాన్ని. సింహాన్ని ఏం చేశాడు, బలముంది, దేవుడు అన్ని ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఎందుకు ఫిలిషియులను హతమార్చడానికి దేవుడు సంసోనికి కావలసినంత శక్తిని బలాన్ని, నా బిడ్డ కదా అని అన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన తలాంతనంతా ఏం చేస్తున్నాడు సంసాను, అంతా దేవుడికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాడు. అక్కడ సింహాన్ని మేక పిల్లలను చీల్చినట్టుగా చూస్తున్నాం, చీల్చేస్తాడు. మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవునికి లోబడకపోతే సింహం చేతిలో మనం ఏమైపోతాం, మనం చనిపోతాం కదా. కానీ దేవుడు అక్కడ సంసోనికి అన్ని ఇచ్చాడు, అందుకని సింహాన్ని ఒక గొర్రె పిల్లలాగా చీల్చిబడేశాడు. సంసోను దేవుడు బలమిచ్చాడు, అతడు ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠితమైన వాడు. మన జీవితంలో కూడా మనం ప్రత్యేకించబడిన వారమే. మన జీవితంలో విశ్వాసం కలిగి ఉంటే అదే మనకు బలం, లేకుంటే పాపం మనల్ని ఏం చేస్తుంది, బలహీనంగా చేసేస్తుంది. సంసోను తిరిగి వచ్చినప్పుడు అక్కడ చూస్తే ఏముందంట, ఆ సింహపు కళేబరంలో ఏముంది, తేనె ఉందంట. పోయేటప్పుడు చంపేశాడు అయ్యా, వచ్చేటప్పుడు చూస్తే అక్కడ ఏముంది, ఆ సింహపు కళేబరంలో తేనె ఉంది. సహజంగా తేనె చెట్లలో కొండల్లో, ఆ తొట్టె ఎట్లా ఉంటుంది, చెట్లలో కొండల్లో ఉంటది. కానీ ఇక్కడ ఎక్కడుంది, సింహపు కళేబరంలో తేనె ఉందంట. అది అపవిత్రమైనది, ముట్టకూడదు, తినకూడదు, నాజీరు చేయబడిన వాడు కదా. తెలీదా సంసోనికి, తాను తిని దాన్ని తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడంట. ఎక్కడి నుంచి తెచ్చాడని చెప్పిండోడేమో కదా, చెప్పి ఉంటే వాళ్ళు కూడా తినేవాళ్ళు కాదు. మనం కూడా ప్రతిష్ఠితమైన జనాంగం, రక్షింపబడ్డాము, ప్రత్యేకంగా ఉండాలి అనే అవగాహన కలిగి విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి కదా. సంసోను కూడా అపవిత్రమైన దాన్ని ఆశించాడు. ధర్మశాస్త్రంలో వాక్యంలో ఎదిగిన వాడు కాదేమో, బహుశా వినలేదంతే అయ్యా అంతే. కాబట్టి అందుకే వాక్యంలో ఏముందో మనం తెలుసుకోవాలి, లేకుంటే మనం తప్పిపోతాం. అందుకే ప్రతిరోజు వాక్యం చదవాలి. మనకు వాక్యము ఏదో చదవడం అని చెప్పను కానీ ధ్యానించడం, మనం రోజుకు 5-6 చాప్టర్లు కంప్లీట్ చేసేస్తున్నాము అంటారు కానీ అలా కాదు. ఒకప్పుడు నేను కూడా అలా చేసిందాన్ని, నేనేం యోగ్యురాలని కాదు, కానీ ప్రతిరోజు వాక్యాన్ని ఒక చిన్న పేర అయినా కూడా ధ్యానించడం, దాంతో ఏం చెప్తున్నారు అని మనం నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటే మనకు ఎంత జ్ఞానం కావాలో దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు. బైబిల్ పండితులు కాలేకపోయినా ఆయన కృప మనకుంటే మనల్ని ఉపయోగించుకుంటాడు కదా దేవుడు. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా మనకు అది వెలుగునిస్తుంది. ఇతనికి వెలుగు లేదు కదా, అందుకంటేనే కీర్తనలో మనము 19:10 ఒక్క మాట చూద్దాం. కీర్తనలు 19:10 అక్కడ ఏముంది, దావీదు వాసిన కీర్తన కదా. తేనె కంటను జుంటి తేనె దారాల కంటను మధురమైనదంట వాక్యం కదా. ఇది మనకు మేలు చేసేది, శ్రేష్టమైనది కదా. సింహం కళేబరంలో తేనె సంసోనుకు ఏం తెచ్చింది? అది సింహం కళేబరంలో ఉన్న తేనె సంసోనుకు ఏమన్నా మంచి చేసిందా? మరణాన్ని తీసుకొచ్చిందని చెప్పచ్చు ఒక రకంగా కదా. చచ్చిపోయిన సింహం కళేబరంలోని ఇతను చంపింది అని కూడా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఆ చచ్చిపోయిన ఆ కళేబరమే సంసోను పతనానికి దారి తీసింది. పాపం మనలను మృతమైనదిగా చనిపోయేలాగా చేస్తుంది. అది మన పాపం ఒకసారి పట్టుకుంటే అంతటితో వదిలిపెట్టదు, మన అంతం చూస్తుంది అది. ఆ తర్వాత సంసోను ఏం చేశాడు, భార్య ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళితే ఆవిడ పెళ్లి చేసుకున్నాడు, అవన్నీ మనకు తెలిసిన అంశాలే. ఆ తర్వాత భార్య ఇంటికి వెళ్లి అక్కడ విందు చేశాడట. న్యాయాధిపతులు 14:10 ఈ అంశాలన్నీ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ విందు చేసినప్పుడు ఈయన వెళ్లి వాళ్ళ ఇంట్లో విందు చేయడం ఏంటో, కానీ అక్కడ విందు చేసినప్పుడు అక్కడ వాళ్ళ మామగారు కూడా ఏం చేశారు, అల్లుడితో కొంచెం ఎంజాయ్మెంట్, ఇప్పుడు అదే కదా కావాల్సింది లోకంలో, అందరికి సంతోషం, ఒక ఎంజాయ్మెంట్, యూత్ వీకెండ్ పార్టీలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఒక 30 స్నేహితులను పెట్టుకోవచ్చు. ఆయన అల్లుడికి తోడుగా 30 స్నేహితులను, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళ మామగారు ఏర్పాటు చేశాడమ్మో. బహుశా విందులు చేసుకున్నారు, అత్తగారు విందు చేయాలి కానీ సంసోను విందు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ. ఫిలిషీలు, అది ఫిలిషీల ఆచారం కాబోలు ఆ రోజుల్లో. ఫిలిషీలు 30 స్నేహితులు లోపాలు ఏం చేశారు, అందరు కలిసి ఒక రకంగా మన భాషలో చెప్పిన జల్సా చేసినారేమో బాగా కదా. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది తెలుసుకోవాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. లోకంలో అనేక రకమైన వాటి మనం చూస్తూ ఉన్నాం చాలదని. అక్కడ వాళ్ళు పార్టీ చేసుకున్నారు, అంతటితో ఊరుకున్నారా, చాలదని ఒక విప్పుడు కథ కూడా, ఒక పొడుపు కథ అంటారు కదా, అది కూడా ఒకటి వేశాడు. ఆ కథే సంసోను జీవితంలో ఒక పెద్ద కథ అయిపోయిందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది, చెయ్యతో చెయ్యకూడదని కూడా దేవుడు ముందుగానే అన్ని రాయించి పెట్టాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపుతుందని చెబుతున్నాడు కదా. మన స్నేహితులు ఎవరో మనం జాగ్రత్త పడాలి. మనకు అట్లా మనకేమన్నా రాయకుండా ఏమైనా బైబిల్ వదిలేశాడా? దానియేలు, షడ్రక్ మేషక్ అభ్యజ్ఞగు, దావీదు, యోనాతాను, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు కూడా తెలిసే ఉంది, కానీ వారి సాతాను సంసోను కళ్ళకు ఒక రకంగా మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసేసాడేమో. అది కూడా 7 ఆ పొడుపు కథ విప్పాలంట. ఎవరు విప్పలేకపోయినారు, తేనె కంటే తీపైనదేది, సింహము కంటే బలమైనదేది అని ఎవరు విప్పలేకపోయినారు. 8 వారి ద్వారా అది విప్పడం కూడా జరిగింది. ఆ ఫిలిషీలు ఎప్పుడైతే ఓడిపోయి చెప్పలేకపోయారు, ఫస్ట్ వాళ్ళు ఓడిపోయారు, వారికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. మమ్మల్ని దోచుకోవడానికి ఈ పొడుపు కథ వేశావా అని వారు ఏం చేశారు, దూషించినారు. సంసోను పతనము మరో మెట్టు దిగిపోయింది. పతనము మనిషికి ఆ చెప్తారు, ఒక తప్పు చేసిన తర్వాత మరొక తప్పు చేయడానికి ఎవరు వెనకాడరు. ఆ ఒక తప్పే కదా మరొక తప్పు చేస్తే ఏమన్నట్టుగా. అక్కడ ఒక మెట్టు ఎప్పుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఆ ఊరికి కాలు పెట్టాడో ఆ ఫిలిస్టీన్ దేశంలో, కాబట్టి ముఖ్యంగా తిమ్నాత్కి ఎప్పుడు వచ్చాడో అప్పుడే ఒక మెట్టు దిగిపోయాడు. ఆ తర్వాత ఇంకొక మెట్టు కూడా పతనంలోని దిగిపోయాడని చెప్పచ్చు. తన భార్యను ఇతరులకిచ్చి తన మామ పెళ్లి చేసేసాడు. అది తెలిసి సంసోన్ ఊరుకున్నాడా? 300 నక్కలను పట్టుకొని ఫిలిషీయులకు నష్టం కలిగించాడు. ఫిలిషీయుల భార్యను తండ్రిని వాళ్ళు ఏం చేశారు, అగ్నితో కాల్చివేశారు అన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తరువాత సంసోన్ ఎన్ని హింసలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, బండ సందులో నివసిస్తూ నెమ్మది లేకుండా తప్పిపోయిన వాడిగా గాడిద దవడతో 1000 చంపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. ఆ బలాన్ని ఎవరిని నాశనం చేయడానికి, ఎవరిని హతం చేయడానికి ఉపయోగించుకొని ఉండాలా? ఫిలిషీయులను. కానీ దేవుడి చిత్తంలో ఏర్పాట్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డ కాబట్టి ఆ ట్రాక్ తప్పిపోయినా తప్పుడు మార్గంలో వెళ్లిన దేవుడు తిరిగి సమకూర్చుకుంటాడు. మన సంసోనులో అదే చూస్తాం. ఆయన ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఆయన చివరి ఎండింగ్ అనేది ఎంత చక్కగా ముగించినాడా అనిపిస్తుంది. ఈ గాడిద దవడతో ఎంతమందిని చంపినాడు? 1000 చంపినట్లుగా చూస్తున్నాం. తర్వాత గాజాకు వెళ్లాడు, అక్కడ దెలైలా అనే వేశ్యకు వద్దకు చేరినాడు. జారత్వమునకు ఒక ప్రతిష్ఠించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, వ్రతం చేయబడిన వాడు, జారత్వానికి అలవాటు పడిపోయాడు, అక్కడ ఉండిపోయాడు. తుదకు సంసోను తన బలాన్ని సమస్తానికి కోల్పోయినాడు. ఆమెకు వాస్తవం చెప్పాడు, ఎట్లా తన బలం ఎప్పుడు పోతుందో ఆ వాస్తవాన్ని చెప్పాడు. వారికి బందీ అయిపోయాడు. సంసూరు నాజీరు చేయబడిన వాడు, దేవుడి ఆజ్ఞలను విస్మరించిన వాడు, తన గర్వం, కోపం, అబద్ధం, ఇంకేమో ఉన్న జారత్వం, లోక స్నేహం, అపహాస్యం, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి కదా. చివరకు జీవితం పైన విసిగి చావగోరాడంట. అందుకనే ముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు ఫిలిష్యులు ఏం చేశారు, దొరికిన తర్వాత ఊరికి ఉన్నారా, అతను ఏ కన్నులను చూసి లోకాన్ని ఆశించాడో కన్నులు నిండి ఊడబీకారు కదా. ఊడబీకడమే కాకుండా పాపానికి అమ్ముడైపోయాడు, తిరగలి విసిరాడు. పాపం చేయవాడు పాపానికి దాసుడే. అయితే చివరకు దేవుని పైన ఆధారపడ్డాడు. 16:30 ఉంటుంది, అక్కడ ఏముంటుంది, నేనును ఫిలిషీయులను చనిపోదుముగాక అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను బతికించి వాళ్ళు చంపమని ప్రార్థన చేయలే. అది మనకు చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. నేనును ఫిలిషీయులను చనిపోదుముగాక అని ఆ న్యాయాధిపతులు 16:30 కూడా ఉంటుంది. అంతకుముందు తన బలం పైన ఆధారపడినాడు, అత్యున్నత విజయం దేవుడు ఇచ్చినాడు. లాస్ట్ లో అది ఆ రిపెంటెన్స్ అనేది మనిషికి ఉండాల కదా. ఎంత పాపం చేసినా ఆయన పాదాలు వద్ద నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కదా మన దేవుడు. ఇవన్నీ కూడా మనకు ఒక హెచ్చరిక. మన బలహీనతలను మనము సరిచేసుకుని దేవునిపై ఆధారపడి ఆయన పాదాలు పట్టుకోవడం అంతే. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం కూడా తోసివేసే దేవుడు కాదు. సంసోను జీవితము ఎంతో పతనమైనట్టుగా అనిపించినప్పటికీ కూడా ఆయన బ్రతికి ఉన్న కాలము కంటే ఆయన లాస్ట్ లో చిట్ట చివర ఆ మందిరాన్ని పట్టుకొని అతని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అప్పుడు చనిపోయిన వారి సంఖ్య ఇంకా అధికము. 3000 పై చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడు కూడా ఎవరిని తోసేయడు. మనం పాపులం, నేను పాపిని, నన్ను స్వీకరిస్తాడా దేవుడు అంటే ఖచ్చితంగా మన పాపి మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్.